ఓం శాంతి. ఈరోజు మనం జగదాంబా సరస్వతి యొక్క జీవిత చరిత్రను తెలుసుకుందాము. భక్తి మార్గంలో సరస్వతీదేవిని శ్వేత వస్త్రధారిణిగా, శ్వేత కమలంపై ఆసీనులైనట్లుగా, జ్ఞానదేవిగా, అన్నిటినీ శ్వేతవర్ణంలోనే కలిగినట్లుగా కల్పన చేయడం జరిగినది. శ్వేతవర్ణంతో పోల్చడం వెనక ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉన్నది. నిజానికి శ్వేతవర్ణం ఒక వర్ణం కాదు, అది సప్తవర్ణాల సమ్మిశ్రమం. ఎలా అయితే సర్వ రంగుల మిశ్రమం శ్వేతవర్ణమో, అలాగే సర్వ గుణాలతో సంపన్నంగా ఉన్న వ్యక్తిని శ్వేత అని పిలవబడతారు. ఎరుపు, పసుపు, ఇలా ఒక్కొక్క రంగు ఒక్కొక్క గుణానికి ప్రతీక. జ్ఞానదేవి శ్రీ సరస్వతి సర్వగుణ సంపన్నురాలు, కనుకనే సంపూర్ణ శ్వేతవర్ణంలో సరస్వతీదేవిని కల్పన చేయడం జరిగినది. మమ్మా యొక్క లౌకిక నామము రాధ. ఆమె యొక్క జన్మం 1919 అమృత్సర్లో జరిగినది. రాధ యొక్క లౌకిక పరివారము తండ్రి పేరు హోకర్ దాస్, తల్లి రోచా, పార్వతి అక్కయ్య, చెల్లెలు గోపి. రాధ కుందన్మాల్ మోడల్ స్కూల్ 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఆమె యొక్క తండ్రి యొక్క వృత్తి బంగారు వ్యాపారము మరియు నేతి వ్యాపారము. లౌకిక బంధువురాలు శాంతమణి దాది, మమ్మా యొక్క పిన్ని కూతురు ఉన్నారు. ప్రస్తుతం ఒకప్పుడు శాంతివన్ ఇన్ఛార్జిగా చేసేవారు. ఇంకా మమ్మా యొక్క లౌకిక స్నేహితురాలు ప్రకాశమణి దాది. మమ్మకు చాలా ఇష్టమైనటువంటి పాట ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. మమ్మ లౌకికంలో చాలా మోడర్న్ డ్రెస్సులతో చాలా రాయల్ గా అందంగా కనిపించేవారు. మమ్మ యొక్క లౌకిక తండ్రి మరణం తర్వాత మమ్మ పరివారం సింధు హైదరాబాద్కు స్థానాంతరమయ్యారు. మొట్టమొదట దాదా సత్సంగానికి మమ్మ యొక్క లౌకిక తల్లి రోజా మరియు పిన్ని వెళ్లారు. దాదా సత్సంగంలో భగవద్గీత బోధన వీరికి ఎంతో నచ్చి మమ్మను కూడా వెళ్లమని చెప్పారు. మరుసటి రోజు మమ్మ దాదా సత్సంగానికి వెళ్లి నా సత్యమైన తండ్రి దగ్గరికి చేరుకున్నాను అన్న అనుభూతి కలిగి రోజు సత్సంగానికి వెళ్లడం ఆరంభించారు. బాబాకు కూడా మమ్మను చూడగానే ఈ బిడ్డయే నా స్థూలమైన సూక్ష్మమైన ఖజానాలకు సత్యమైన వారసురాలు అని గుర్తించారు. సత్సంగం యొక్క ఆరంభంలో మరియు ముగింపు సమయంలో మమ్మ ఓం ధ్వని చేసేవారు. కనుకనే అందరూ ఆమెను ఓం రాధా అని పిలవడం ప్రారంభించారు. బ్రహ్మా బాబా యొక్క లౌకిక కూతురైన నిర్మల శాంతాదాదీజీ మమ్మా దగ్గర ఉంచి ఈమె నీ తల్లి అని చెప్పారు. మొట్టమొదటిగా నిర్మల శాంతాదాదీజీయే మమ్మాను మమ్మా అని పిలిచారు. అప్పటి నుండి యజ్ఞంలో వారందరూ ఓం రాధను మమ్మా అని పిలవడం ప్రారంభించారు. బ్రహ్మా బాబా కూడా మమ్మాను మమ్మా అని, బచ్చి అని పిలిచేవారు. మమ్మ సత్సంగంలోకి వచ్చినప్పుడు ఆమె యొక్క వయసు 17 సంవత్సరాలు. లౌకిక వివాహమా లేక ఈశ్వరీయ జీవితమా అన్న విషయాన్ని తెలుసుకోవటానికి బ్రహ్మా బాబా మమ్మకి 24 గంటల వ్యవధి ఇచ్చినను, మమ్మ మాత్రం ఒక్క క్షణంలోనే తన ఈశ్వరీయ సేవకే అంకితము అని తన జీవిత లక్ష్యాన్ని తెలిపారు. కొద్ది రోజుల తర్వాత బాబా కాశ్మీర్కి వెళ్లారు. అక్కడి నుండి మురళీల ద్వారా జ్ఞానం అందించేవారు. మొట్టమొదటిగా మమ్మ లౌకిక చెల్లెలైన గోపి అక్కయ్యకు సాక్షాత్కారం జరిగినది. కాశ్మీర్ నుండి వచ్చిన బాబాను చూడగానే శ్రీకృష్ణుడు, మమ్మను చూడగానే శ్రీ రాధ యొక్క సాక్షాత్కారాలు అందరికీ జరిగేవి. శ్రీ రాధ శ్రీకృష్ణుని సమానంగా కావాలి అంటే పవిత్రతను పాటించాలన్న జ్ఞాన బోధనను ఈ సమయంలోనే తెలియజేశారు. మమ్మ లౌకిక చెల్లి అయిన గోపి అక్కయ్యకు టైఫాయిడ్ జ్వరం కారణంగా మరణించారు. అప్పుడు బ్రహ్మా బాబా ఇతిహాసంలోనే మొట్టమొదటిసారిగా యజ్ఞంలోని మాతలు కన్యలతో సహా శవయాత్ర చేయించారు. మరియు మమ్మ దహన సంస్కారం చేశారు. యజ్ఞంలో ఉన్న వారి యొక్క సంఖ్య బాగా అభివృద్ధి కొనసాగింది. ఆ సమయంలో బ్రహ్మా బాబా ఒక ట్రస్టును ఏర్పాటు చేసి దానికి మమ్మను ముఖ్య సంచాలకురాలిగా నియమించి తన సమస్త సంపదను ట్రస్ట్ పేరు మీద రాశారు. మమ్మకు సహాయార్థం 8 మంది కన్యలు మాతలతో కూడిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. మమ్మ యొక్క విశేషమైన పురుషార్థము మరి గుణాల యొక్క ధారణ గురించి అతిరథ మహారథులు తన యొక్క అనుభవాలను ఈ విధంగా వినిపిస్తూ వచ్చారు. మొట్టమొదట దాది శాంతామణి గారు, మమ్మ యొక్క లౌకిక పిన్ని కూతురు. మమ్మను ఎప్పుడు దాదీజీ తన పిన్ని కూతురిగా చూసేవారు కాదు. మమ్మ వయసు 17 సంవత్సరాలే అయినప్పటికీ మమ్మలోని సర్వగుణాల కారణంగా మమ్మ అందరికీ మమ్మ అయ్యారు. మమ్మలోని గంభీరత, సహనశీలత మరియు ధైర్యం శాంతమ్మని దాదీజీకి చాలా నచ్చేవి. తాను కూడా ఈ గుణాలను తనలో ధారణ చేసుకోవాలన్న ప్రేరణ కలిగేది. మమ్మ తరపున దాదీజీ బ్రాహ్మణ పరివారానికి ఇచ్చే సందేశం, బ్రహ్మా బాబాను శివ బాబాను ఫాలో చెయ్యమని. అదేవిధంగా ప్రకాశ్మన్ దాదీజీ కూడా తన అనుభవాన్ని ఈ విధంగా వినిపించారు. దాదీజీ మొదటిసారిగా మమ్మను స్కూల్ ఫంక్షన్లో చూశారు. మమ్మ మరియు ప్రకాశ్మన్ దాదీజీ ఒకే స్కూల్లో ఒకే క్లాసులో ఒకే బెంచ్ మీద కూర్చొని చదువుకునేవారు. ముందు నుండి మమ్మ చాలా తెలివైనవారు, దూరదృష్టి కలవారు మరియు అద్భుతమైన స్మరణ శక్తి కలవారు. మమ్మకు బాబా మీద, బాబా కార్యం మీద మరియు స్వయం మీద సంపూర్ణ విశ్వాసం ఉండేది. మమ్మ నిర్భయ రూపి దుర్గా తల్లి. మమ్మ పేరు మీద ఒకసారి కోర్టు నుండి వారెంట్ కూడా వచ్చింది. మమ్మ కోర్టులో ఎంత నిర్భయంగా జడ్జితో మాట్లాడారు. తన వాచాలో శక్తి, నిర్భయత ఉన్న కారణంగా జడ్జి మమ్మపై ఉన్న వారెంట్ను రద్దు చేశారు. 23 జూన్ 1965 నాడు మొదటిసారిగా తోటలో ద్రాక్ష పండ్లు కాశాయి. వాటిని బాబా మమ్మతో యజ్ఞంలో ఉన్న వారందరికీ జూన్ 24 ఉదయం 9 గంటలకు ఇప్పించారు. ఈ ద్రాక్ష పండ్లు మమ్మకు గుర్తు. అలాగే జానకీ దాదీజీ తన అనుభవాన్ని ఈ విధంగా వినిపిస్తూ ఉన్నారు. మమ్మతోటి దాదీజీకి ముందు నుండి అనగా లౌకికంలోనే పరిచయం ఉండేది. ఓం మండలిలో మమ్మ జ్ఞానం వినిపిస్తుంటే తను కేవలం బాబా చెప్పిన జ్ఞాన బిందువులను వివరిస్తుంది అని మాత్రమే కాక ఆ జ్ఞానాన్ని స్వయంలో ధారణ చేసుకుని అనుభవం చేసిన విషయాలను వివరిస్తుంది అని అనిపించేది. యజ్ఞంలోని వారందరిలోకి మమ్మ చాలా తక్కువగా మాట్లాడేవారు. అంతర్ముఖత యొక్క ధారణ దాదీజీకి మమ్మ ద్వారానే లభించింది. ఒక్కసారి చేసిన పొరపాటును మరలా చెయ్యకూడదు అని మమ్మ అంటూ ఉండేవారు. ఒక్కసారి జానకీ దాదీజీ అమృత్ వేళ కొంచెం లేటుగా లేశారు. అప్పుడు మమ్మ ప్రేమతో కూడిన శిక్షణ ఇచ్చారు. నీ భక్తులు నీకంటే ముందు లేచి మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరింకా లేవకపోతే మీ భక్తుల యొక్క కోరికలు ఎవరు తీరుస్తారు అని ప్రేమతో శిక్షణ ఇచ్చారు. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదీజీ అమృత వేళ లేటుగా లేవలేదు. మమ్మ యజ్ఞం యొక్క భోజనాన్ని యజ్ఞ ప్రసాదంగా భావిస్తూ స్వీకరించేవారు. ఎప్పుడూ కూడా ఇందులో ఉప్పెక్కువైంది, ఇది బాగోలేదు, అది బాగోలేదు, అది తక్కువగా ఉన్నది అని అంటూ తినేవారు కాదు. మౌనంగా జ్ఞాపకంలో తిని వెళ్లేవారు. ప్రస్తుతం దేనిపై పురుషార్థం చెయ్యాలి అని దాదీజీ అడగగా మమ్మ అన్నారు, నిరంతరం ఇది నా అంతిమ గడియ అని భావించు అని చెప్పారు. మమ్మలో పవిత్రత యొక్క పర్సనాలిటీ, రాయల్టీ, త్యాగము మరి బాధ్యతాయుతమైన వ్యవహారం ఉన్న కారణంగా మమ్మ అయ్యారు. బాబా దగ్గర వినమ్రమైన కూతురిగా, పిల్లల దగ్గర అలౌకిక తల్లిగా రెండు పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు మమ్మ. నిర్మల శాంతాదాది అనగా బ్రహ్మ బాబా యొక్క లౌకిక కూతురు మమ్మ గురించి తన అనుభవాన్ని ఈ విధంగా వినిపిస్తూ ఉన్నారు. యజ్ఞమిక కార్య వ్యవహారాలన్నీ మమ్మనే చూసుకోవాల్సి వచ్చినా కాని ఎప్పుడూ మమ్మ శాంతిగా, గంభీరంగా, ఏకరసుగా ఉండేవారు. బెగ్గరీ పాటు జరుగుతున్న సమయంలో ఒక్కోసారి తినడానికి ఏమీ లభించకపోతే కొందరు నిస్తేజంగా, ఢీలాగా కనిపించేవారు. కాని మమ్మకు తినటానికి దొరికినా దొరకకపోయినా ఎప్పుడూ ముఖంలో చిరునవ్వు, ధైర్యము, నిశ్చింతత కనిపించేవి. మమ్మ లౌకిక తల్లి దేహాంతరం చెందినప్పుడు కూడా మమ్మ పూర్తి శాంతిగా, స్థిరంగా మరి ఏకరసగా ఉన్నారు. మమ్మ ఎప్పుడు గట్టిగట్టిగా నవ్వేవారు కాదు, ఎప్పుడూ ఎవరిని కోపడుతున్నట్లుగా చూడలేదు. ఒక ఆదర్శవంతమైన తల్లి పిల్లలను సద్గుణాలతో తీర్చిదిద్ది సభ్యత నేర్పుతుంది. ఈ బాధ్యత మమ్మ పూర్తిగా నిర్వహించారు. దాది చంద్రమణి గారు తన యొక్క అనుభవాన్ని ఈ విధంగా వినిపిస్తున్నారు. ఇతరుల్లోని సద్గుణాల్ని చూడుట, అవగుణాలను చూడకుండా ఉండుట, ఇతరులకు జ్ఞానాన్ని వినిపించుట, కన్యలను నిర్భయులుగా మార్చుట, ఈ గుణాలన్నిటినీ దాదీజీ మమ్మ వద్దనే నేర్చుకున్నారు. ప్రతి క్షణం మమ్మ తన భవిష్య లక్ష్యము మరి లక్షణాల గురించిన పురుషార్థంలోనే మునిగి ఉండేవారు. మీరెక్కడ ఉన్నారు, ఏమి ఆలోచిస్తున్నారు అని దాదీజీ మమ్మ అడగగా మమ్మ ఇలా అనేవారు, నేనిక్కడ నడవటం లేదు, నేను వైకుంఠంలో నడుస్తున్నాను అని అనేవారు. ఈ విధంగా మమ్మ ఎల్లప్పుడూ కూడా వైకుంఠం యొక్క నశాలోనే ఉండేటువంటి వారు. అదేవిధంగా మనోహర్ దాదీ కూడా తన అనుభవాన్ని ఈ విధంగా వినిపిస్తూ ఉన్నారు. లౌకికంలో దాదీజీ ఇల్లు బాబా మరియు మమ్మ ఇంటి పక్కనే ఉండేది. లౌకికంలోనే దాదీజీ బాబా ఇంటికి వెళ్తూ వస్తూ ఉండేవారు. మమ్మ పాటలు చాలా బాగా పాడేవారు. బాబా పాట రాసిస్తే మమ్మ దానిని క్లాసులో పాడి వినిపించేవారు. మమ్మలో నెమ్మదిగా ఎంత శక్తి నిండుతూ ఉన్నదంటే మమ్మ నిలబడి దృష్టి ఇవ్వడం ప్రారంభించగానే సాక్షాత్కారాలు కూడా జరిగేవి. బ్రహ్మ బాబా ఒకసారి తన లౌకిక పరివారంతో కలిసి కాశ్మీర్ వెళ్ళినప్పుడు యజ్ఞమునంతా మమ్మకు అప్పగించి వెళ్లారు. ఆ సమయంలో మమ్మ ఉదయమే వచ్చి మురళిని వినిపించి సేవ చేసి వెళ్లిపోయేవారు. కాని యజ్ఞంలో మాత్రం ఏమీ తినేవారు కాదు, యజ్ఞంకు భారం కాకూడదు అని మమ్మ ఉద్దేశం. ఈ సంగతి బాబాకు తెలిసి మమ్మను యజ్ఞంలోనే ఉండాలి, మరి భోజనం స్వీకరించాలి అని చెప్పగా అప్పటి నుండి మమ్మ యజ్ఞంలో తినడం ఆరంభించారు. అప్పటి నుండి మమ్మలో పాలన యొక్క గుణాలు అభివృద్ధి కొనసాగాయి. మమ్మకు బాబా మీద అంశం మాత్రం కూడా సంశయం ఉండేది కాదు. ఒకసారి ఒక డాక్టర్ మమ్మను పరీక్షించి ఆపరేషన్ చెయ్యాల్సిందే అని అన్నారు. కాని బాబా మాత్రం తనకు ఆపరేషన్ గురించి ప్రేరణ రావట్లేదు అని అన్నారు. మమ్మ నిశ్చింతంగా ఉన్నారే కాని బాబా నిర్ణయం గురించి సంశయపడలేదు. దాది గుల్జార్ దాది తన అనుభవాన్ని మమ్మ పట్ల ఈ విధంగా వినిపించారు. మధురమైన మమ్మ అందరి హృదయేశ్వరి. కన్యలెవరైనా పొరపాటు చేసి మమ్మ ముందుకు రావటానికి సంకోచిస్తున్నారని మమ్మకు తెలిస్తే మమ్మనే వారి వద్దకు వెళ్లి ప్రేమతో శిక్షణ ఇచ్చేవారు. దీంతో పొరపాటు చేసిన వారి మనస్సు తేలికవడమే కాక వారి హృదయమనే దర్పణం స్వచ్ఛంగా అయ్యేది. అలాగే హృదయ పుష్ప దాది మమ్మ పట్ల తన అనుభవాన్ని ఈ విధంగా వినిపించారు. ఒకసారి కరాచీలో ఉన్నప్పుడు దాదీజీకి సుమారు, అంటే హృదయ పుష్ప దాదీకి సుమారు 30 సార్లు బాత్రూం వెళ్లవలసి వచ్చి మూర్చిపోయారు. వెంటనే బాబా వచ్చి దాదీజీకి కొద్దిసేపు దృష్టి ఇవ్వగా మెలకువ వచ్చింది. ఆ తర్వాత బాబా మమ్మకు దాదీజీని చూసుకునే బాధ్యత అప్పగించారు. మరి వారం రోజులకు పాటించాల్సిన పథ్యం గురించి మమ్మకు వివరించారు. మమ్మ బాబా చెప్పిన విధంగానే వారం రోజుల పాటు దాదీజీ వద్ద ఉండి చూసుకున్నారు. వారం రోజులలో దాదీజీకి చాలా వరకు నయమయ్యింది. ఆ తర్వాత మమ్మ దాదీజీని తన గదిలోకి పిలిచి రాత్రి 10 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు శక్తితో నిండిన దృష్టిని ఇచ్చారు. దాదీజీ బెంగళూరు సేవా కేంద్రంలో ఉంటున్నప్పుడు మమ్మ అక్కడికి వచ్చారు. ఆ సమయంలో సేవా కేంద్రం ఎదుర్కొంటున్న సంకట పరిస్థితిని ఎదుర్కోవటానికి కావలసిన శక్తిని సహయోగాన్ని కూడా అందించారు. దాదీ ధైర్యమణి గారు మమ్మ గురించి తన అనుభవాన్ని ఈ విధంగా వినిపించారు. కర్మణా సేవ చేసే సమయంలో కూడా మమ్మ తన స్థితిలో ఉండేవారు. అప్పుడు దాదీజీ మమ్మను, మమ్మ ఇప్పుడైతే మీరు గోధుమలు ఏరుతున్నారు, మీకు మనసులో ఎటువంటి సంకల్పాలు వస్తున్నాయి అని అడిగారు. అప్పుడు మమ్మ, నేను గోధుమలు ఏరటం లేదు, నేను సాక్షి దృష్టాగా అయ్యి నా కర్మేంద్రియాలతో చెయ్యిస్తున్నాను అని అన్నారు. మమ్మ ఉదయం 2 గంటలకు అమృతవేళ ఏకాంతంలో కూర్చొని యోగం చేసేవారు. 3:30 వరకు తయారయ్యి బయటికి వచ్చేవారు. 4 గంటల నుండి 5 గంటల వరకు సంఘటిత యోగంలో తప్పనిసరిగా పాల్గొనేవారు. ఉదయం అల్పాహారం అయిన తర్వాత 9 గంటలకు మురళీ క్లాస్ ఉండేది. క్లాస్ తర్వాత మమ్మ ఒక్కొక్క అక్కయ్యను ఒక్కొక్క రోజు స్టేజ్ పై కూర్చోబెట్టి ఏదో ఒక పాయింట్ గురించి వివరించమనేవారు. ఆ తర్వాత సేవ చేసేవారు. మధ్యాహ్నం భోజనం తర్వాత విశ్రాంతి తీసుకుని సాయంత్రం 5 గంటలకు యజ్ఞంలో అందరికీ ఆఫీసులో కూర్చొని టోలీ ఇచ్చేవారు. ఆ తర్వాత మమ్మ ఆఫీస్ వర్క్ చూసుకునేవారు. రాత్రి భోజనం తర్వాత మమ్మ కచేరీ చేయించేవారు. ఇలా దినచర్యనంతా ధైర్యమణి గారు ఒకసారి వివరిస్తూ వచ్చారు. అలాగే దాదీజీకి బాల్యంలో బంధనం ఉండేది. మమ్మ యుక్తితో మంచి సలహా ఇచ్చి కుంజి దాదీని బంధనాల నుండి కూడా విడిపించారు. బంధనాల్లో ఉన్న ఇతర ఆత్మలను దాదీజీ శివశక్తిగా అయ్యి విడిపించాలని ప్రేరణ ఇచ్చేవారు. ఒకసారి దాదీజీతో పాటు మరో అక్కయ్య కలిసి ఒక కార్యం పూర్తి చేయవలసి వచ్చింది. అప్పుడు దాదీజీ మమ్మ వద్దకు వచ్చి, మమ్మ ఈ అక్కయ్య చాలా నెమ్మదిగా చేస్తున్నారు, నాకు ఇంకెవరైనా తోడుగా ఉన్నట్లయితే తొందరగా పూర్తి చేస్తాను అని చెప్పారు. కాని మమ్మ ఎంతో ప్రేమతో ఇలా అన్నారు, నేను తల్లిని, నేను భాగ్యాన్ని తయారు చేయాలి, ఒకవేళ ఆ అక్కయ్య సేవ నెమ్మదిగా చేస్తున్నట్లయితే నిన్ను చూసి సేవ నేర్చుకుంటుంది, అంతేకాని వారిని సేవా భాగ్యం నుండి వంచితం చెయ్యలేను అని చెప్పారు. ఈ విధంగా మమ్మకు అందరినీ తన తోడుగా తీసుకువెళ్లే గొప్ప కళ ఉన్నది. మమ్మ మంచి యుక్తి రచించి అందరినీ సేవా యోగ్యులుగా తీర్చిదిద్దేవారు. బాబా దాదీజీని సేవ కోసం బయటికి పంపించాలని సంకల్పించారు. కాని దాదీజీకి మాత్రం బాబాను విడిచిపెట్టి వెళ్లడం ఇష్టం లేదు. బాబా ఎంత చెప్పినా వినలేదు. అప్పుడు మమ్మ దాదీజీని దగ్గర కూర్చోబెట్టుకుని ప్రేమతో అర్థం చేయించారు. బాబా ఆజ్ఞను పాటిస్తే దానికి తగ్గ సహాయము శక్తి బాబా ఇస్తారు అని చెప్పగా దాదీజీ సేవకు వెళ్లటానికి ఒప్పుకున్నారు. ఈ విధంగా మమ్మా యుక్తితో అందరినీ సేవాయోగ్యులుగా మార్చేవారు. అలాగే జగదీష్ భాయ్ కూడా మమ్మ కన్య అయినా కాని తన వ్యవహారం పూర్తిగా జగదాంబలాగా ఉండేదని తెలియచేశారు. ఎప్పుడైతే ఆయుష్ యొక్క అభిమానం లేదో, స్త్రీ పురుషుడనే అభిమానం లేదో, శత్రువ మిత్రుడ అన్న భావం లేదో, దేని గురించి దే అభిమానం లేదో, వారు తప్పక యోగిలే కదా. ఒకసారి ఢిల్లీలో ఒక బంధనాల్లో ఉన్న అక్కయ్య క్లాస్కు వస్తూ ఉండేవారు. ఆ అక్కయ్య యుగల్ మమ్మని కలుసుకోవాలని ఎంతో ఆవేశంతో సెంటర్కు వచ్చి కుర్చీలు పడేసి లైట్లు పగలగొట్టి ఎంతో హడావిడి చేశాడు. అంతటి విరోధి కూడా మమ్మ దృష్టి పడగగానే కరిగిపోయి తల్లి తల్లి అంటూ మమ్మ చరణాలపై పడ్డారు. ఇలా మమ్మ ప్రతి ఒక్కరికి మమ్మ అయ్యారు. మామూలుగా ఎవరైనా పొరపాటు చేస్తే ఏం చేయను, నేను ఇంకా పురుషార్థిని కదా అని అంటూ ఉంటారు. కాని ఈ భావంతో పురుషార్థి అన్న మాటను ఉపయోగించటానికి మమ్మ ఒప్పుకునేవారు కాదు. ఎవరులైతే లోపాలు బలహీనతలు ఉంటాయో వారిని పురుషార్థి అని అంటారని కాదు, ఒక్కసారి చెప్పిన మాట మరల ఇంకోసారి అర్థం చేయించాల్సిన అవసరం రానప్పుడే నిజమైన పురుషార్థి అని పిలువబడతారు. ఇదే నిజమైన పురుషార్థమని మమ్మ వివరించేవారు. మమ్మ పట్ల బాబాకు కూడా వేహద్దు ప్రేమ మరియు గౌరవ భావాలు ఉండేవి. ఒకసారి మమ్మ సేవ ముగించుకొని తిరిగి మధుబనానికి రాబోతున్నారు. అది వర్షాకాలం కావడంతో మమ్మ వచ్చే సమయానికి చాలా వర్షం పడుతుంది. జగత్తుకే తల్లి అయిన మమ్మ వర్షంలో తడవాలా అని బాబా ఆలోచించి మమ్మ గది ముందు టెంపరీగా ఒక షెడ్డును వేయించారు. కారు నుండి మమ్మ షెడ్డు కింద దిగుతారు. అక్కడి నుండి మమ్మ నేరుగా తన గదిలోకి వెళ్లేటట్లుగా బాబా ఏర్పాటు చేశారు. అలాగే మమ్మ సేవ కోసం ఏ స్థానంకైనా వెళ్తుంటే బాబా కూడా స్టేషన్కి వచ్చి వీడుకోలు చెప్పేవారు. ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎలా గౌరవం ఇవ్వాలి అని బాబా చేసి చూపించేవారు. అదేవిధంగా రమేష్ భాయ్ మమ్మకి చాలా సమీపంగా ఉన్నారు. అన్నయ్య కూడా తన అనుభవాన్ని ఈ విధంగా వినిపించారు. ఒకసారి రమేష్ అన్నయ్య మమ్మను ఇలా అడిగారు, మమ్మ మీలోని ఏ ఒక్క విశేషత కారణంగా మీరు ముందుకు వెళ్తున్నారు అని. మమ్మ చాలాసేపు ఆలోచించి తనలోని దృఢత కారణంగా తాను ముందుకు వెళ్తున్నాను అని చెప్పారు. రమేష్ అన్నయ్య మమ్మ కన్నా చిన్నవారైనా కాని మమ్మ అన్నయ్యను రమేష్ జీ అని గౌరవంగా పిలిచేవారు. చిన్నవారైనా ప్రతి ఒక్కరిది విశేషమైన పాత్ర, అందరికీ గౌరవం ఇవ్వాలని మమ్మ భావించేవారు. మమ్మ ప్రతి విషయాన్ని అవ్యక్తి బాబా నుండి సందేశం తీసుకువచ్చేవారు. ఒకసారి శ్రీ లక్ష్మీనారాయణ చిత్రం తయారు చేయాల్సిన సమయంలో మమ్మ బాబాను సందేశం అడిగారు. అప్పుడు బాబా శ్రీ లక్ష్మీనారాయణ మెడలో ఎన్ని హారాలు ఉండాలి, హారంలో ఎన్ని వజ్రాలు ముత్యాలు రత్నాలు ఉండాలి, ఆఖరికి వడ్రాన్నంలో ఎన్ని వజ్రాలు ఉండాలని కూడా బాబా సందేశంలో తెలియచేశారు. ఒకసారి కరాంచీలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా మమ్మ బాబా ప్రేమలో మునిగిపోయి తన కళ్ళ నుండి కన్నీరు రాసాగింది. ఆ కన్నీటితో మమ్మ దిండు పూర్తిగా తడిచిపోయింది. మరుసటి రోజు ఈ విషయం తెలిసిన బాబా మమ్మను ఏకాంతంలోకి తీసుకువెళ్లి, మమ్మ ఈ రోజు నుండి ఇంకెప్పుడు ఏడవవద్దు అని అన్నారు. ఆ క్షణం నుండి మమ్మ తన కంటి నుండి ఒక్క కన్నీటి బుందువు కూడా రాకూడదు అని దృఢంగా ప్రతిజ్ఞ చేశారు. అప్పటి నుండి మమ్మ ఫెయిల్ అవ్వలేదు. బాబా జ్ఞానంలో వివరించిన వాటి గురించి మాత్రమే విచారసాగరం మంధనం చేసేవారు. కాని బాబా వివరించని వాటి గురించి ఆలోచించేవారు కాదు. ఇలాగా మమ్మకి బాబా పట్ల చాలా దృఢమైన నమ్మకం ఉండేది. అలాగే బ్రిజ్మోహన్ భాయ్ కూడా మా అమ్మ గురించి తన అనుభవాన్ని ఈ విధంగా వినిపిస్తూ ఉన్నారు. మా అమ్మ నడవడిక ఒక పరిస్థాలాగా ఉండేది. మా అమ్మ ఎప్పుడు అక్కడ నుండి వెళ్లారు, ఎప్పటి నుండి తన వెనక ఉండి అమ్మ తన కార్యాన్ని నిరీక్షిస్తున్నారు అన్న విషయం యజ్ఞంలో ఉన్న వారెవ్వరికీ అర్థమయ్యేది కాదు. బమ్మ, ప్రేమ మరియు నియమం ఈ రెండు యోగ్యతలను మమ్మ సమానంగా ప్రయోగించేవారు. ప్రేమతో నియమాన్ని లేక నియమం కారణంగా ప్రేమను యాగం చేసే స్వభావము మమ్మది కాదు. ప్రేమ ప్రేమ, నియమం నియమం అనేవారు. మమ్మ అవ్యక్తమయ్యాక సందేశీ శరీరంలోకి అవ్యక్త మమ్మ యొక్క పదరామణి జరిగినది. అప్పుడు అవ్యక్త మమ్మ మొదట చెప్పిన మాట, బాబా వృద్ధులయ్యారు, మీరందరూ బాబాకు యజ్ఞ కార్యంలో సహయోగం ఇవ్వాలి అని అన్నారు. ఈ విధంగా మమ్మ అవ్యక్తమైనప్పటికీ యజ్ఞ స్నేహిల పాలన ఇచ్చారు. ఒకసారి అన్నయ్య ఉదయం క్లాస్ తర్వాత లక్కీ లేక్ వద్దకు వాకింగ్ కి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా మమ్మ అదే సమయంలో వాకింగ్ కు బయలుదేరుతున్నారు. మమ్మను చూసిన ఉత్సాహంలో అన్నయ్య మమ్మతో కలిసి మళ్ళా వాకింగ్ చేశారు. అంత నడిచిన తనకు మమ్మ సాంగత్యపు ఉత్సాహం కారణంగా అలసట తెలియలేదు. మరుసటి రోజు మమ్మ బాబాతోడు పాటు అన్నయ్య ఒక ఫోటో తీయించుకున్నారు. ఇదే మమ్మతో అన్నయ్య యొక్క అంతిమ కలయిక. ఆ యొక్క ఫోటో ఇప్పటికీ మనం అన్నయ్య యొక్క గదిలో చూడవచ్చు. అలాగే నిర్వైర్ బాయ్ కూడా తన అనుభవాన్ని ఈ విధంగా వినిపించారు. నిర్వైర్ బాయ్ భాషనిచ్చే కళను మమ్మ దగ్గరే నేర్చుకున్నారు. ఒకసారి ఒక సర్వధర్మ సమ్మేళనకు మన సంస్థకు ఆహ్వానం వచ్చింది. అందులో ఉపన్యాసం ఇవ్వటానికి మమ్మ అన్నయ్యను వెళ్లమన్నారు. కాని ఉపన్యాసం ఇచ్చే అలవాటు లేని కారణంగా అన్నయ్య ఆలోచిస్తుండగా మమ్మ అన్నయ్యని పిలిచి 4 నిమిషాలు విశ్వశాంతి గురించి ఎలా చెప్పాలి అని వివరించారు. మమ్మ ఇచ్చిన ప్రేరణ మరియు శిక్షణతో అన్నయ్య సర్వధర్మ సమ్మేళనలో 40 నిమిషాలు ధారాళంగా మాట్లాడారు. ఒకసారి మమ్మ భోజనం చేస్తున్న సమయంలో అన్నయ్య అక్కడే ఉన్నారు. మమ్మ మొదటి ముద్దను అన్నయ్యకి పెట్టి తర్వాత తాను తిన్నారు. అద్భుతమైన ఈ అలౌకిక తల్లి ప్రేమ యొక్క అనుభూతి అన్నయ్యకు కలిగినది. మమ్మ ఎప్పుడు ఉపన్యాసం ఇచ్చే ముందు బాబాను జ్ఞాపకం చేసి బాబా నుండి ఇచ్చిన ప్రేరణ అనుసారంగానే మాట్లాడేవారు. అది నిజంగా వినేవారి మనసుకు హత్తుకునే విధంగా ఉండేవి. అంతేకాక మనసులోని ప్రశ్నలకు సమాధానంగా కూడా ఉండేవి. సాకారు బాబా అప్పట్లో పెద్ద పెద్ద వ్యక్తులకు పత్రాల ద్వారా సందేశాన్ని అందించేవారు. ముందుగా బాబా సందేశాన్ని తయారు చేసి దాని అంతిమ రూపం కోసం మమ్మకు ఆ సందేశాన్ని చూపించేవారు. ఈ విధంగా బాబాకు మమ్మ పట్ల ఎంతో గౌరవ భావం ఉండేది. ఓం శాంతి.
త్యాగ వో తప్ तपस्या वो पालना तुम्हारी। वो त्याग वो तपस्या वो पालना तुम्हारी। भगवान से भी ज्यादा गाती है ये सृष्टि सारी, बनी कुमारी जगदम्बा माँ वरदानी कल्याणी।
तेरी आज भी सबकी